themselves.
Namakamaina Sakshi.
Telangana will open it. Unmute it.
The solution is not
I
did
All participants are muted.
ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 5-6 వచనాలు నమ్మకమైన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి, ఏకి వహించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగల రక్షక, సర్వాధికారి అని ప్రభు, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞత ఆశతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినం 6వ తేదీని బట్టి మీకు వందన. ఉదయకాలం బైబిల్ స్టడీలో మీ తండ్రి తోడుగా ఉంచారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మధ్యాహ్నకాల ఉపవాస ప్రార్థనలో కూడా గడిపే భాగ్యం ఇచ్చారు. తిరిగి సాయంకాలం మీ సన్నిధిలో అన్ని సహవాసాలు కలిసి ఐక్య ఆరాధన కూడుకొని ఉండగా ప్రభువా, సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. జీవం కలిగిన మీ మాటల చేత మీరు మాతో మాట్లాడండి, మీ వాక్య ఆహారం చేత పోషించండి. ప్రభువా మీకు వందనాలు. ఆంధ్ర అన్ని సహవాసాల కొరకు, తెలంగాణ అన్ని సహవాసాల కొరకు మీ పాదాల దగ్గరకు వచ్చాం. ప్రభువా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మా ప్రభు ఈ సాయంత్రం, ఈ రాత్రి సిద్ధిపేట ప్రయాణం, రేపు సిద్ధిపేట గృహదర్శనాలు, ఆదివారం సిద్ధిపేట వార్షిక ఆరాధన మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీరు ఆలకిస్తూ ఉన్నారు. గత నెల పారెంటింగ్ సెషన్స్ కలిగి ఉండడానికి సహాయం చేశారు. మేము మా పిల్లల్ని, యవనస్తులను, ఆడబిడ్డలను, మగబిడ్డలను మీ వద్దకు నడిపించుకోవడానికి ఆశపడుతూ ఉన్నాం. మా యవన బిడ్డలను కూడా మీరు పట్టుకోండి, భవిష్యత్ తరాలను కూడా మీరు పట్టుకోండి. గొప్ప కార్యాలు మీ రాజు విస్తరణ కొరకే ఆశపడుతూ ఉండగా మీరు జరిగించారు. సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేకమైన ఐక్య ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఆ కారణం ఏంటో నేను ఎరగను, కానీ ఈ సెంటర్ కాన్ఫరెన్స్ లా లేదు. కనీసం సెంటర్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్న మెసేజ్ అయినా మీ గ్రూపుల్లో కమ్యూనికేట్ అయ్యిందో లేదో కూడా నాకు తెలియదు. కానీ మనం ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం కూడా ఐక్య ఆరాధన కలిగి ఉండాలని అనుకున్నాం. జరుగుతూ ఉంది, అది దీవెనకరంగా ఉంది. ఈరోజు నీకు చాట్ వేసే పని ఉండదు కాబట్టి, చాట్ వేసే పని లేదు కాబట్టి మాకు ఇంకేం పని లేదు అనుకోకుండా మీ ఐడిలోకి నడిపించే వాళ్ళని SFGAPTS లోకి నడిపించాలి. అది కోఆర్డినేటర్స్ యొక్క బాధ్యత. ప్రత్యేకంగా గుర్తు పెట్టి మళ్ళీ చెప్పించుకోవద్దు. తెలంగాణ, ఆంధ్ర కలిసి 1000 దాటిపోతా ఉన్నాయి అన్న ఉద్దేశంతో తెలంగాణ ఐడి సెపరేట్ చేశాం. తెలంగాణకి SFGTG ఏర్పాటు చేశాం, SFGAPTS ఆంధ్రకు ఉంటారు. సో తెలంగాణ సహవాసాలన్నీ SFGTGలో ఉండాలి. SFJAPTS ఆంధ్ర సహవాసాలని SFJAPలో APTS లో ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ నాకు తెలంగాణ దాంట్లో 95 ఉన్నారు. పేరుకు మాత్రం 282 సహవాసాలు, సగం సహవాసాలు ఉన్నాయి. మరి తెలంగాణ ఎందుకు అట్లా ఉందో నాకు అర్థం కాల. ఆంధ్ర సహవాసాలు 261 ఉన్నారు. గత నెల మనం పేరెంటింగ్ సెషన్స్, SFJలో ఉన్న అన్ని కుటుంబాలు, పెళ్ళైన వాళ్ళే, పిల్లలు ఉన్నారు లేకపోతే భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారు, భవిష్యత్తు జన తరాలు చాలా ప్రాముఖ్యం, సోషల్ మీడియా లేకపోతే ఇద్దరు పనిచేయడం, భార్య భర్తలు వర్క్ చేయడం, అట్లాంటి కారణాల వల్ల పిల్లల్ని మిస్ అవుతున్నారు, పెంపకంలో లోపం జరుగుతుందని చెప్పి వాళ్ళని బతిమాలుకొని ఫ్యామిలీ సెమినార్ గతంలో పెట్టాం, మళ్ళా పేరెంటింగ్ సెషన్స్ పెట్టాం. అవి మేలుకరంగానే ఉన్నాయి. అయితే మనం విన్న విషయాల్లాగా అనిపించుండొచ్చు, కానీ వాటిని ప్రాక్టీస్ చేయడం చాలా దీవెనకరంగా ఉంటుంది. మళ్ళీ ఐఎస్ఎఫ్జీ అన్ని సహవాస నాయకులకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ఐక్య ఆరాధన. మీరు ఎట్లాగే ఉంటే నేను శుక్రవారం బుధవారం కూడా అటెండెన్స్ ఇమ్మని పెడతా. ప్రతి సహవాసం ఎంతమంది సెంటర్ క్యాంప్ వేసుకొచ్చారో అటెండెన్స్ తీసుకుంటారు. ఈ రోజు అవసరం లేదని పెట్టుకున్నాము. కాల్ ట్యాకర్ సిస్టమ్ కూడా పెట్టాం, ప్రతి సహవాసానికి ప్రతి మెంబరు కాల్ ట్యాకర్ అని పెట్టాం. సో కాల్ ట్యాకర్ సిస్టమ్ పెట్టాం, కోఆర్డినేటర్ని పెట్టాం, స్త్రీల సహవాసం కోఆర్డినేటర్లు ఉన్నారు. మీ సహవాస సభ్యులందరూ ఆరాధనలో కొత్తన్నారు లేదా చూసుకోవడం అది మీ బాధ్యత, అది మరలా చెప్పించుకోవద్దు. చదివిన వాక్య భాగంలో మన భాగ్యం ఏంటో, మన స్థితి ఏంటో వాక్యంలో నుంచి మనం చూస్తా ఉన్నాం. సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో ప్రధానమైన అంశం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఆయన దాన్ని బోధిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయనకు ముందుగా వచ్చిన దూత బాప్తిస్మిచ్చి యోహాను ఆయన లోకానికి పరిష్కారంగా శుభవార్తగా మాట్లాడుతుంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందిరని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇది యోహాను యొక్క బోధన. 4వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉంది గనుక మారు మనసు పొందిరని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బోధలో పరలోక రాజ్యం కీలక అంశంగా కనబడతా ఉంది. ఆయనకు ముందు వచ్చిన యోహాను గారి బోధలో కూడా పరలోక రాజ్యం కీలకంగా కనబడతా ఉంది. మన మత్తయి సువార్త మీద బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. సో 13వ అధ్యాయాన్ని బైబిల్ స్టడీ ముగించుకున్నాం. 13వ అధ్యాయంలో 8 ఉపమానాలు రాయబడ్డాయి. 8 ఉపమానాల్లో ప్రతి ఉపమానం పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. విత్తువాని ఉపమానం కాని, గోధుమలు కురుములు ఉపమానం కాని, నేలలో కప్పెట్టిన ధన ఉపమానం, ఆవదంజ ఉపమానం, పులుసుని పిండి ఉపమానాలు చూస్తూ వచ్చాం. శాస్త్రి ఉపమానం, అన్ని ఉపమానాల్లో ఆయన పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 2 రాజ్యాలు మన ముందున్నాయి. ఒకటి భూలోక రాజ్యం, అది భూమికి మాత్రం పరిమితం. 2 పరలోక రాజ్యం, అది భూలోకానికి పరలోకానికి విస్తరించిన రాజ్యం. మనం మూలాలు మాట్లాడుకోవాల్సి వస్తే భూలోక రాజ్యం దేవుని రాజ్యం కాదు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు మనకు ప్రార్థన నేర్పించారు. ఆయన మనకు ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని నేర్పించారంటే, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించమన్నారు. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన నేర్పించారు. కానీ దేవుని రాజ్యం సమీపంగా ఉంది అన్న మాటలు, దేవుని రాజ్యం రావాలి అని మీరు ప్రార్థించండి అన్న మాటలు, అది భూమి మీద లేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాయి. అయితే భూమి మీద రాజ్యం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలిగిన వాక్య భాగం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నాం, దేవుని రాజ్యం గురించిన విషయాలు చదివాం. 4వ అధ్యాయంలో సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను మాట్లాడుతూ ఉన్నాడు 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగులెత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. లోకా సువార్త 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఇవి నాకు అప్పగించబడ్డవి అని క్లెయిమ్ చేస్తున్నాడు. దుష్టుడు లోకాధికారిగా కనబడుతున్నాడు, సాతాను అధికారిగా కనబడుతూ ఉన్నాడు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడి ఈ భూలోక రాజ్యాలు నావి అన్నాడు. భూలోక రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. కాబట్టి సువార్తల్లో రెండు రాజ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి దేవుని రాజ్యం, రెండు దెయ్యుని రాజ్యం. ఒకటి భూలోక రాజ్యం, రెండు పరలోక రాజ్యం. భూలోక రాజ్యాల పరిస్థితి ఏంటో మనకు తెలుసు. భూమి మీద బెటర్ లైఫ్ కొరకు చదువుకోవాలన్నారు, చదువుకున్నాం, ఉద్యోగాలు సంపాదించుకున్నాం, కష్టపడతా ఉన్నాం. ఒక రకంగా మాట్లాడితే ఆ ఒక రకంగా బెటర్గానే ఉంది, కానీ శాశ్వత పరిష్కారం కాదు ఇది. ఆస్తులు పెరుగుతూ ఉంటే ఆయుష్ తరుగుతూ ఉంది, ఆస్తులు పెరుగుతూ ఉంటే ఆరోగ్యం తరుగుతూ ఉంది. ఇది శాశ్వత రాజ్యం కాదు, ఇది మనకి పరిష్కారం కాదు. ఈ రాజ్యంతో సరిపెట్టుకోవడానికి వీలు లేదు, ఈ రాజ్యంతో సరిపెట్టుకోవడానికి వీలు లేదు. అయితే మనం ఏ రాజ్యంలో ఉన్నాం? మనం భూమి మీదే ఉన్నాం కదా, మనం భూలోకంలోనే ఉన్నాం కదా. మనం ఏ రాజ్యంలో ఉన్నామంటే మనం ముందు సాతాన్ రాజ్యంలో ఉన్నాం. నిజంగా మనం మారుమనసు పొందిన వారు అయితే, యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా అంగీకరించిన వారు అయితే మనం దేవుని రాజ్యంలోకి వచ్చాం. దాన్ని అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదవాలి. పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 16వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చు నిన్ను పరిచారకునిగాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదాలు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. అండర్లైన్ చేద్దాం. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడ్డ వారిలో స్వాస్థ్యం పొందినట్లు. కాబట్టి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి, మనం సాతాన్ రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చాం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి రక్షణ పొందడానికి ముందు సాతాను రాజ్యంలోనే ఉన్నాము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. లోకమంతా దుష్టుని యందే ఉంది అని వాక్యం మాట్లాడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపం చేయడని ఎరుగుదు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనం దేవుని సంబంధం. రెండవ మాట, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. లోకమంతా దుష్టంలో ఉంది. ఆ లోకంలో నుంచి సువార్త ద్వారా మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన మనం, యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించుకున్న మనం దేవుని మూలంగా పుట్టినవారు. దాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాస్తాడు. ఎందరు తన్ను అంగీకరించారో, ఎందరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. వారు దేవుని మూలంగా పుట్టిన వారే గాని మనుషుల మూలంగా పుట్టిన వారు కారు అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం. సో ఈ వాక్యాల వెలుగులో మనకి ఏమర్థం అవుతుందంటే, రెండు రాజ్యాలు ఉన్నాయి, ఒకటి భూలోక రాజ్యం, ఒకటి పరలోక రాజ్యం. భూలోక రాజ్యానికి అధికారిగా సాతాన్ కనబడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి, భూలోకానికి కూడా సర్వాధికారిగా ప్రభువు కనబడుతున్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన కిందే సాతాన్ ఉన్నాడు, ఆయన కిందే సాతానికి అవకాశం ఇవ్వబడింది. వాడేమి స్వతహాగా పుట్టినవాడు కాదు, స్వతహాగా భూలోకాన్ని సంపాదించుకున్నవాడు కాదు. దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన యొక్క ప్రణాళికను బట్టి. అయితే సాతాను పరిపాలన జరుగుతూ ఉండగా దేవుడు తన రాజ్యాన్ని భూమి మీదకు తీసుకొచ్చాడు తన కుమారుని ద్వారా. అది పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాల సారాంశంగా చూస్తాం. దానియేలు గ్రంథ 2వ అధ్యాయంలో దేవుని రాజ్యం యొక్క స్థాపన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదవాలి. ఈరోజు ఇరాక్ మీద ఇజ్రాయెల్ యుద్ధం లేదా ఇజ్రాయెల్ మీద చుట్టుపక్కల ఉన్న ఇస్లామిక్ దేశాల యొక్క యుద్ధం, అమెరికా యుద్ధానికి కాలు దూవటం, చైనా కూడా యుద్ధానికి కాలు దూవటం, ఇవన్నీ మనకేం కనిపిస్తాయంటే భూలోక రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, భూలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి, మేము అందరికంటే పెద్దగా, అందరికంటే పై చేయి కలిగిన వారుగా, పెద్దనలాగా ఉండాలని చెప్పి వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు. సో పొలిటికల్ సిస్టమ్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే సింహాసనం కావాలి. ఆ సింహాసనం దగ్గర అంతా ఇంత ప్రయత్నాలు కాదు, ప్రాణాలు తీసేస్తారు, ప్రాణాలు ఉబ్బుతారు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. పెద్ద ఎంత హోరాహోరీగా 5 సంవత్సరాల సింహాసనం కొరకు ఎంత హోరాహోరీ పోరాటాలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. 60 సంవత్సరాల భూమి మీద వాళ్ళు ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలన చేయడం కొరకు చావడానికి చంపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో కూడా జరుగుతున్న పరిణామాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. సో రాజ్యం అన్నది ప్రత్యేకంగా అందరూ కోరుకుంటుంది. అయితే బైబిల్లో దేవుడు ఈ లోక రాజ్యాల కొరకు కాదు, ఈ లోక రాజ్యాల మహిమను మించిన మహిమ కలిగిన రాజ్యం, ఈ 5 సంవత్సరాల రాజ్యం కాదు, 40 సంవత్సరాల రాజ్యం కాదు, 10 సంవత్సరాల రాజ్యం కాదు, శాశ్వత రాజ్యం గురించిన ప్రస్తావన ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దైవరాజ్య స్థాపన గురించిన ప్రవచనం. భూమి మీద మనం ఈ 2వ అధ్యాయంలో 4 మహాసామ్రాజ్యాల ప్రస్తావన, బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా ప్రభుత్వ రోమా సామ్రాజ్యం, వరల్డ్ ఎంపైర్స్ గా ప్రపంచం మీద అధికారం కలిగిన రాజ్యాలుగా, ప్రపంచ రాజ్యాలుగా కనబడుతున్న ఆ కింగ్డమ్స్, ప్రపంచమంతటిని హస్తగతం చేసుకున్న ఆ కింగ్డమ్స్ ని ఆయన చూపిస్తూనే దాన్ని మించిన రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. 2:44, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దేవుని రాజ్యం, దైవ రాజ్యం యొక్క స్థాపన గురించిన ప్రవచనం ఇది. ఆ రాజ్యం ఎలాంటిది? ఆ రాజ్యం ఎలాంటిది? దానికెన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యానికి అంతం ఉండదు, ఆ రాజ్యానికి ముగింపు ఉండదు, ఆ రాజ్యం శాశ్వత రాజ్యం అన్న ప్రవచనం దానియేలు గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించిన పరలోక వర్తమానం ఇలా వినబడతా ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో గబ్రియేలు దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు. అర్థమయ్యే పరిభాష, దావీదు రాజు తెలుసు కదా, దావీదు సింహాసనం తెలుసు కదా, దావీదు వంశాన వస్తున్న మెస్సయ్య అలాంటి రాజు అవుతాడు అన్న మాట దగ్గర రాజుగా సంబోధించటం. అయితే ఆ రాజ్యం లాంటిది ఈ రాజ్యం కాదు. ఈ రాజ్యం ఎలాంటిది? 33, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, యుగ యుగములు ఏలును, అది ఈ రాజ్యం యొక్క ఘనత. ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును, యుగ యుగములు ఏలే రాజ్యం, అంతం లేని రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. కావున మనం చదివిన మూలవాక్యం ఏం మాట్లాడుతుందంటే లూకాస్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనత ఈ వాక్యం ఎలా మాట్లాడుతూ ఉంది. ఏంటి ఆయన గొప్పతనం? ఆరో వచనం, మనలను ప్రేమించుచ్చు, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగాను చేసెను. యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని సంపాదించాడు. ఎవరు ఆ రాజ్యంలోకి వచ్చారంటే విమోచించబడ్డవారు. తన రక్తము వలన మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు. విమోచించబడ్డవారు ఎవరి ద్వారా విమోచించబడ్డాము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడ్డాం. ఆయన పోరాడి ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచి విమోచించాడట. ఎవరి దగ్గర నుంచి విడిపించాడు? పాపము నుండి, పాపం యొక్క పెనాల్టీ నుండి, పాపం యొక్క ప్రభావం నుండి, పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి, పాపం యొక్క ప్రభావం నుంచి, పెనాల్టీ నుంచి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి, పెనాల్టీ నుంచి విడిపించాడు. ఎవరి నుంచి విడిపించాడు అంటే మనం అపొస్తలుల కార్యాలకు 26:18 చదివాం. సాతాను అధికారము నుండి, వాడి కబంధ హస్తాల నుంచి, వాడి మోసాల నుంచి, వాడి అబద్ధాల నుంచి ఆయన మనం విడిపించాడు. ఆయన మనం విడిపించాడు. మనం అర్థం చేసుకోవాలి, లోకంలో శత్రు చేతిలో నుంచి యుద్ధం చేసి శత్రువుని చంపి రాజుని చంపి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నట్టుగా, రాజుని చంపి అందులో ఉన్న బానిసలు విడిపించినట్టుగా ఎలాగైతే మనం చూస్తామో అదే పరిభాష, అదే పరిభాష. ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని ఒక రాజ్యంగా చేశాడు, ఆయన మన చెరలోంచి విడిపించాడు, పాపంలోంచి విడిపించాడు, సాతాన్ అధికారం నుంచి విడిపించాడు. అది మనకి అర్థం కావాలి, అది మనకు అర్థం కావాలి. లోకాన్ని చూస్తున్నప్పుడు, లోకంలో ఉన్న పరుగు చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటారు, తెలివితేటలను ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నారు, ఆస్తును ఖర్చు పెడుతున్నారు, ఆయుష్కాలాన్ని ఖర్చు పెడుతున్నారు. దేనికోసం ఖర్చు పెడుతున్నారంటే దేవుని రాజ్యం కోసం కాదు, దేవుని రాజ్యం కోసం కాదు. సాతాను రాజ్యంలో వారికి ఒక స్థానం కావాలి, సాతాను రాజ్యంలో వారికి వెలుగు వెలగాలి. అది సాతాను రాజ్యం అన్న విషయం తెలియట్లా ప్రజలే దేవుళ్ళు అంటున్నారు. ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు. ఎట్లా ఉందంటే జనం నాడి ఎలా ఉంటే అలాగ, జనానికి ఏం కావాలంటే అది అలాగ, జనానికి ఏం కావాలనుకుంటే అలాగ. మనం సంఘం లోకంలో లోకంతో పాటు పరిగెత్తేది కాదు. ఇది దేవుని రాజ్యం, దేవుని రాజ్యం వేరు, సాతాన్ రాజ్యం వేరు, లోక రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. ఆల్రెడీ మనం లోకంలో గవర్నమెంట్ లో వేరు వేరే డిపార్ట్మెంట్ లో ఏదో ఒక పొజిషన్ లో ఉన్నాం. ఆ పొజిషన్ లో ఉన్న మనం ఇప్పుడు మన ముందు నెక్స్ట్ ప్రమోషన్, ఆ నెక్స్ట్ ప్రమోషన్ అయిపోయిందా? జీవితానికి పరిష్కారం వచ్చేసిందా? సదాకాలం ఉంటావా? శాశ్వత కాలం ఉంటావా? అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేసిందా? లేదు. ప్రస్తుతానికి నడుస్తూ ఉంది బండి, ప్రస్తుతానికి దినాలు గడుస్తూ ఉన్నాయి. పరిస్థితి ఎలాగున్నా ఒకవేళ ఈ ఉద్యోగం లేకపోతే మేము ఏమైపోతామో అనిపించేలాగా ఉంది. కాబట్టి చాలా పంక్చువల్ గా, చాలా సిన్సియర్ గా, చాలా హానెస్ట్ గా బాస్కు మాట వింటూ, రూల్స్కు ఉభయ అవుతూ, ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు, ఎంత దూరం ప్రయాణం చేయమంటే అంత దూరం ప్రయాణం చేస్తూ చాలా ఆ రాజ్య నియమాలకు లోబడుతూ వెళ్తా ఉన్నాం. ఇది అలాగే ఉండాలి, అలా ఉంటేనే మన ఉద్యోగాలు ఆగుతాయి. అయితే రెండవ రాజ్యం, శాశ్వత రాజ్యం, యుగ యుగాలు ఉండి రాజ్యం, దేవుని రాజ్యం, ఆ రాజ్యంలోకి మనం వచ్చాం, దాని రక్షణ అన్నాం, మనం విడుదల పొందాం, విమోచింపబడ్డాం, రక్షణ పొందాం. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో రాయబడ్డ మాట ప్రకటన గ్రంథం 6:6 ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాను, రాజ్యముగా చేశాను. మన రాజ్యంలో ఉన్నాం, సంఘం దేవుని రాజ్యం. మనం గత ధ్యానాల్లో కూడా ఈ అంశాలు ప్రారంభించాం. మధ్యలో పేరెంటింగ్ సెషన్స్ వల్ల బ్రేక్ వచ్చింది. నేను దేవుని రాజ్యం యొక్క విషయాలు కొన్ని విషయాలు సంఘ క్షేమం కొరకు మన నిరీక్షణలో బలపడడం కొరకు మనం ప్రయారిటీ సెట్రైట్ చేసుకోవడం కొరకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని రాజ్యం ఎట్లా స్టార్ట్ అయింది? గబ్రియలు దేవదత్త లూకాసు వార్తలు చెప్పిన మాటల యొక్క ఆంతర్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఈ భూలోకానికి వస్తే ఆయన సిలువ ఎక్కకూడదు కదా? యేసుక్రీస్తు ప్రభు రాజ్య పాలన చేయడానికి భూమి మీదకి వస్తే నిజంగా ఆయన రాజే ఉండాలి కదా? ఇవన్నీ మన ముందు కనబడతా ఉన్నాయి, ఇవన్నీ మన ముందు కనబడతా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని ప్రారంభించడానికి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆయన పోరాడి గెలిచాడు, గెలిచి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. భౌతిక నేత్రాలతోటి ఆయన సాతాన్ని చంపడానికి బదులు ఆయన్నే సాతాను చంపాడా అన్నట్టుగా కనబడుతుంది. గాని ఆయన సాతాను చేతులు చనిపోలా, ఆయన సాతాను చంపాడు, సాతాను ఓడించాడు, సాతాను మీద అధికారం సంపాదించాడు. అదే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడ్డవాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురు. భూలోకమందు ఏలుదురు. యేసుక్రీస్తు ప్రభుని సాతాను చంపలా, యేసుక్రీస్తు ప్రభు సాతాను చేతులు ఓడిపోలా, యేసుక్రీస్తు ప్రభుని యోధాను అప్పగించేశాడు అని భౌతిక నేత్రాలు కనబడతా ఉన్నా అది ముందుగా దేవుని నిర్ణయం. ఎవరి చేత అప్పగించబడాలో ముందుగా రాయబడ్డ దేవుని ప్రణాళిక. సాతాను జ్ఞానవంతుడు, దేవుడు సర్వజ్ఞాని. సాతాను అధికారి, దేవుడు సర్వాధికారి. సర్వాధికారి అయిన ప్రభు యొక్క ప్రణాళికలు మనకి ఆత్మదేవుడు రాస్తా ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి వధింపబడి పెనాల్టీ కట్టి అందరి పక్షంగా రక్తం ఇచ్చి అందరి పక్షంగా ప్రాణం కోల్పోయి పెనాల్టీ కట్టి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేసితివి, యాజకులుగా చేసితివి. ఈ దేవుని రాజ్యంలో ఉన్నవారు ఏమవ్వాలంటే వారు భూలోకమంది ఎదురు, ఇక బానిసలు కాదు. ఒకప్పుడు పాపానికి బానిసలు, ఒకప్పుడు సాతానికి బానిసలు, ఇప్పుడు వారు బానిసలు కాదు, ఏలికలు. వారు తలగా ఉండాలి తప్ప తోగ్గా ఉండకూడదు, వారి పైన ఉండాలి తప్ప కింద ఉండకూడదు. ఇది డబ్బుల కోసం మాత్రమే కాదు. తలగా ఉంటావు తోకగా ఉండవు అనుకుంటే డబ్బులు వస్తాయని మనం అనుకుంటున్నాం. దేవుని ప్రజలు, దేవుని రాజ్య సంబంధులు సాతాను శీఘ్రముగా పాదాల కింద చితకు తొక్కుతారు. సాతాను రాజ్యం అంతటి మీద దేవుని రాజ్య సంబంధులకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఈ రాజ్యానికి రాజు ఆయన. ఆ రాజు పాలన కింద మనం ఉన్నాం. ఆయన పాలన మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఆయన శిరసుగా ఉన్నాడు. ఆ శిరసు అయిన ప్రభు, ఆ రాజు కింద మనం ఉన్నాం. ఆ రాజు పాలనలో మనం ఉన్నాం. ఆ రాజు దగ్గర సాతాను ఓడిపోయాడు. అయినా సరే దేవుడు తన ప్రణాళికను బట్టి దేవుని రాజ్యాన్ని భూమి మీద ఉంచాడు. ఆ రాజ్యంలో మన నియమాలు ఏంటి? ఆ రాజ్యంలో మన జీవన విధానం ఎలా ఉండాలి? మన నిరీక్షణ ఏంటి? ఇవి మనకు అర్థమైతే పరిస్థితులన్నింటినీ సరిగ్గా అంచనా వేయగలుగుతాం. చాలాసార్లు పొరపాటు పడేది, చాలాసార్లు నష్టపోయేది, మోసపోయేది ఎక్కడంటే రెండు కలిపేశాం. దేవుని రాజ్యాన్ని, భూలోక రాజ్యాన్ని కలిపేశాం. మా దేవుడు మమ్మల్ని భూలోకంలో హెచ్చించాలి, మా దేవుడు మమ్మల్ని భూలోకంలో ఆస్తికత్వం చేయాలి, మా దేవుడు మమ్మల్ని సాతాను రాజ్యంలో సింహాసనాలు ఇవ్వాలి, మా దేవుడు మాకు సాతాను రాజ్యంలో గుర్తింపు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి. ఎంత రివర్సల్ ఆలోచిస్తున్నామో. కారణం ఏంటంటే దేవుని రాజ్యానికి సాతాన్ రాజ్యానికి వ్యత్యాసం అర్థం కాక, సాతాన్ రాజ్యానికి దేవుని రాజ్యానికి వ్యత్యాసం అర్థం కాక. అందుకొరకు మనం యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతా ఉన్న బైబిల్ స్టడీలు ఈ వారం మీకు ఆ పోర్షన్ వస్తుంది. యోహాను దేవుని రాజ్య సంబంధి, హేరోదు ఈ లోక రాజ్యం. హేరోదు యోహాను చంపించేశాడు. ఎందుకు చంపించేశాడు? పడతావు ఇద్దరికే. యోహాన్ ఏమని తక్కువ తిన్నాడా? యోహాను కుదురుగా ఉండలా. హేరోదును గద్దించాడు, నీ తమ్ముడు భార్య నుంచుకోవడం సరైందేనా, నీకు తగుతుందా, ఇది నీత అని గద్దించాడు. పడదో దేవుని రాజ్యానికి సాతాన్ రాజ్యానికి పడదో. దేవుని రాజ్య నియమాలు వేరు, సాతాన్ రాజ్య నియమాలు వేరు. దేవుని రాజ్యంలో ఎదగడం వేరు, సాతాన్ రాజ్యంలో ఎదగడం వేరు. లోకం వేరు, పరలోకం వేరు, రెండు ఒకటి కాదు. అయితే రెండిటికి మధ్య ఉన్న కనెక్షన్ అర్థం కావాలి. దేవునికి అందరూ కావాలి. దేవునికి సాతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలి. దేవునికి అందరూ కావాలి, మనకే వాళ్ళు కావాలి. కానీ మనం వాళ్ళతో కలిసిపోకూడదు. ఆ విభజన, ఆ క్లారిటీ, దాన్ని మనం కలిగి ఉంటే అన్ని విషయాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలుగుతాం, అన్ని విషయాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలుగుతాం. నేను ప్రాముఖ్యంగా దేవుని రాజ్యంలో ఉన్న వారికి కలిగే ఆశీర్వాదాలు, ధన్యతలు, దీవెనలు ఎలా ఉంటాయో నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. మనకివ్వబడ్డ వాగ్దానాలు ఎలాంటివి? మనకు వాగ్దానం చేయబడ్డ బహుమానాలు ఎలాంటివి? మనం పొందుకోబోతున్న జీవితం ఎలాంటిది? అవి మనకు అర్థమైతే మనకు బాగా తెలుసు. మనకు బాగా తెలుసు 50 రూపాయల విలువ ఏంటో తెలుసు, 500 కాగితం విలువ ఏంటో మనకు తెలుసు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి 500 నోటు ఇస్తా ఉంటే 500 నోటు నాకు వద్దు, 50 రూపాయల నోటు ఇవ్వండి అని తీసుకుంటే మన పిచ్చోడు అనుకుంటాం. ఎందుకు? పాపం తెలియదు. 50 రూపాయలు ఎక్కువ, 500 ఎక్కువ వ్యత్యాసం తెలియట్లా. వెండి బంగారు రెండింటిలో నాకు బంగారం వద్దు, వెండే కావాలని తీసి పెడితే పిచ్చోడు అనుకుంటాం. విలువ తెలియదు. ఏది ఎక్కువ విలువైందో తెలియదు. చాలాసార్లు మనకి ఇక్కడ లాభదాయకంగా కనబడుతున్నవి ఎంతకాలం, దేవుని రాజ్యంలో ఉన్న లాభాలు ఎంతకాలం, ఈ రాజ్యం యొక్క నిడివి ఎంతకాలం, దేవుని రాజ్యం యొక్క నిడివి ఎంతకాలం, ఈ రెండు మనకు అర్థం అవ్వాలి. మనలో కూడా దేవుడు రెండు భాగాలు పెట్టాడు. ఒకటి శరీరం, అది ఈ రాజ్యానికి సంబంధించింది, మట్టిలోంచి తీసుకొచ్చాడు. రెండు మహిమాత్మ, అది పరలోక రాజ్యానికి సంబంధించింది, అది ఆయనలోంచి వచ్చింది. రేపు మరణం దగ్గర ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఇది ఎట్లాగా డిసెంబర్ అవుతుంది రాయబడింది. అసెంబ్లీ అయిన ఈ బాడీ ఆత్మ డిసెంబర్ ఎట్లా అవుతుంది రాయబడింది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ఈ మన్నైనది వెనకటి వలె మళ్ళా మంటలోకి వెళ్తుంది. ఈ రాజ్యానికి సంబంధించింది, భూమికి సంబంధించింది, భూమిలోకి వెళ్తుంది. ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, ఆ రాజ్యానికి సంబంధించింది. ఇది తిరిగి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్తుంది. భూమి మీదకి వెళ్ళింది, భూమిలోకి వెళ్ళింది, అందులో కలిసిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆ రాజ్యానికి సంబంధించిన ఆత్మ, అది ఎల్లకాలం అలాగే ఉంటుంది. ఆయుష్కాలం ఎంత అని చెప్పడానికి లేదు, అనంతం. చాలాసార్లు మనకి శరీరం మీద ఉన్న శ్రద్ధ ఆత్మ మీద ఉండదు. శరీరం మీద మనం చూపిస్తున్న ఆసక్తి ఆత్మ మీద చూపించాం. శరీరం విషయంలో శరీరాన్ని పోషిస్తున్నట్లుగా ఆత్మను పోషించాం. శరీరానికి పెట్టేవి పెడుతున్నట్టుగా ఆత్మ కావలసినవి పెట్టాం. కారణం ఏంటంటే విడోహనం, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది ప్రాముఖ్యమైనదో మనకు అర్థం కావట్లా, ఏది ఎక్కువ విలువ కలిగిందో మనకు అర్థం కావట్లా. ఎప్పుడు మనం ఆత్మ సంబంధం అవుతామంటే, ఎప్పుడు మనం రాజ్య సంబంధం అవుతామంటే, అది ఎక్కడ బిగినింగ్ అవ్వాలంటే మన శరీరంలో బిగినింగ్ అవుతుంది. ఆత్మ సంబంధి రాజ్య సంబంధులు ఎలా ఉంటారో వాక్యంలో చాలా చాలా స్పష్టంగా రాయబడ్డ వాక్య భాగాలు ఉన్నాయి, అవి మనకు అర్థం కావాలి. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారో మాట్లాడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూడాలి. 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు, రాజ్య సంబంధులు ఎలా ఉంటారు, ఐదవ అధ్యాయము 16 చదవాలి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీర యాచను నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయని చేయించరో వాటిని చేయకుందురు. ఈ రెండిటికి కుదరదు. ఆత్మ అది దేవుని రాజ్యానికి సంబంధించింది, దేహం సాతాను రాజ్యానికి సంబంధించింది. మనం ఈ సాతాను ఈ భూలోకంలో దేవుని బిడ్డలుగా ఎట్లా సంఘర్షణకు గురవుతా ఉన్నామో, మన ఆత్మ సాతానికి సంబంధించిన శరీరంలో అట్లాంటి సంఘర్షణ గుండా వెళ్ళాలి. జయ జీవితం అంటే అర్థం ఏంటంటే, భూలోక రాజ్యంలో దేవుని బిడ్డలు గెలుపొందిన వారిగా ఉండాలి. జయ జీవితం అంటే అన్నిటినీ ఓవర్కమ్ చేయాలి, దేనికి బానిసలు కాకూడదు. అది కంటికి కనిపిస్తా ఉంది. ఇంకా అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే, శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని జయించాలి, శరీర కోరికను జయించాలి, శరీర తత్వాన్ని జయించాలి, శరీరంలో కలిగే శోధన జయించాలి. అది మన ముందున్న పోరాటం. గెలవాలి, గెలిస్తేనే కిరీటం, గెలిస్తేనే బహుమానం, గెలిస్తేనే బహుమానం. శరీరాన్ని గెలవాలి, మన ముందున్న లోకాన్ని గెలవాలి, ధనాన్ని గెలవాలి, లోకాశను గెలవాలి. గెలవాలి అని మనం అనుకోవట్లా, సంపాదించుకోవాలనుకుంటున్నాం. వాటిని ఓడించాలనుకోవట్లా, వాటిని సంపాదించుకోవడం విజయం, గెలుపు అనుకుంటున్నాం. ఎవరో క్రికెట్ లో సెంచరీ కొట్టారు, గెలిచాడు. సినిమాలో రాణిస్తా ఉన్నారు, మూవీస్ హిట్ అవుతా ఉన్నాయి, బాగా ప్యాకేజ్ తీసుకుంటున్నాడు, గెలిచాడు. రాజకీయాల్లో గెలిచాడు. సంఘం ఎట్లా చూడాలి? అది గెలుపు అంటే, అది అదృష్టవంతులంటే, వారు భాగ్యవంతులంటే, వారు ధన్యులు అని అలాగేనా మనం ఆలోచించేది? మనం లోకానికి ఎదురెదాలి, మనం ప్రవాహానికి ఎదురెదాలి, మన లోక నియమాలకు ఎదురెదాలి. మన లోక నియమాలు వేరు, దేవుని రాజ్య నియమాలు వేరు. రెండు నియమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ స్పష్టత మనకు అర్థం కావాలి. కాబట్టి గలతి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం, శరీరం ఎవరి శరీరం? నీ శరీరమే. ఆత్మకు ఎవరి ఆత్మ? నీ ఆత్మకే. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి అని. శరీర కార్యాలు అన్ని పాపాలే, ఆత్మ ఫలం అంత దేవుని రాజ్య సంబంధించిన విషయాలు. 23, 24 వచనాల్లో మాట్లాడుతున్నాడు. 23, 24 వచనాల్లో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు, యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో ఉన్నవారు శరీరమును, ఎవరి శరీరం? వారి శరీరాన్నే, మన శరీరాన్నే. శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ అంటే మరణం, సిలువ మరణం. పోరాడుతున్నప్పుడు ఇద్దరిలో ఎవరు చనిపోతారో మరొకరు గెలుస్తారు. ఎవరు చనిపోతారో, చనిపోయిన వారు ఓడిపోయినట్టు, చంపిన వారు గెలిచినట్టు. క్రీస్తు సంబంధులు శరీరాన్ని సిలువేయాలి, శరీరాన్ని చంపాలి, శరీర కోరికలు చంపాలి, అప్పుడు మనం గెలిచినట్టు. అప్పుడు మన ఆత్మ సంబంధులు, అప్పుడు మన ఆత్మ సంబంధులు. ఇందుకే శరీరం మీద జయం ఉందా, లేదా శరీరం మన మీద జయాన్ని, మన ఆత్మ మీద జయాన్ని సంపాదిస్తుందా? కొంతమంది వాక్యం చదవడం కష్టం, ప్రార్థన చేయడం కష్టం, పరిచర్య చేయడం కష్టం, నిజం పలకడం కష్టం. ఈవెన్ మనసులో వస్తున్న తలంపులు, చెడు తలంపుల్ని ఓవర్కమ్ చేయడం కష్టం. నాలుకను కంట్రోల్ చేసుకోవడం కష్టం, చూపును కంట్రోల్ చేసుకోవడం కష్టం. జయ జీవితం కాదది, జయ జీవితం కాదది. దేవుని రాజ్య సంబంధుల విధానం అది కాదది. దేవుడు మనకిచ్చిన ఆత్మ, ఆశానిగ్రహం కలిగిన ఆత్మ, దైవాత్మ చేత నింపబడి, దైవాత్మ చేత నడిపించబడ్డం, జయ జీవితాన్ని అనుభవించటం దేవుని రాజ్యంలో ఉన్నవారికి ఉండాల్సిన లక్షణాలు, దేవుని రాజ్యంలో ఉన్నవారికి ఉండవలసిన లక్షణాలు. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం ఆయన అంటాడు, 9వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు 27వ వచనం, 27వ వచనం, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను, నా శరీరాన్ని ఎండగెడుతున్నాను అంటున్నాడు. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు మితంగా ఉండాలి? ఎందుకు అమితంగా ఉండకూడదు? ఎందుకు ఎందుకు మన సాదాసీదా జీవితాన్ని కోరుకోవాలి? భూమి మీద ఇది శాశ్వత రాజ్యం కాదు. భూమి మీద లగేజ్ ఎక్కువైతే మన పరుగు సాగదు, మన ప్రయాణం సాగదు, మన ఆత్మీయత సాగదు. దేవుడు పోషకుడు, మనం కావలసిన అవసరాలు తీర్చుకోవడం తప్పేం కాదు. దేవుడు పోషిస్తానన్నాడు కూడా, అయితే మన కడుపు ఎంత పెట్టాడో అంతే, మనకి ఎంత బాడీ ఉందో అంతే, మనకి ఎంత అవసరమో. అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరాల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, కోరికల విషయంలో మోసపోతాం మనం, మోసపోతాం మనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు, అమితం కాదు, మితం. మితం తగ్గించుకో, హెచ్చులకు పోకో, తగ్గించుకో, మితంగా ఉండు. అన్ని విషయాల్లో, కొన్ని కాదు, అన్ని విషయాల్లో, భూమి మీద అన్ని విషయాల్లో మితంగా ఉన్నాం. భూమి మీద పరీక్షలో ఉన్నాం. పరీక్ష కాలంలో కూరుకుపోవద్దు, కేకల దాకా కూరుకుపోవద్దు. మాకు ఖాళీ లేదండి, మాకు టైం దొరుకుతా లేదండి, కుదుర్చుకోండి, మోసపోవద్దు. మాకు అవ్వట్లేదండి, మాకు వీరు కుదురుతా లేదు, కుదుర్చుకోండి, నేర్చుకోండి, వేరే ఆప్షన్ లేదు, ఇక మోసపోవద్దు, ఎక్కడ మోసపోవద్దు, మితంగా ఉండండి అని వాక్యం మాట్లాడుతుంది. అన్ని విషయాల్లో మితంగా ఉండాలట, అన్ని విషయాల్లో. 10వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ రాయబడింది. 10వ వచనం, డేమ యేసు పౌలుతో పాటు ప్రయాణం చేసిన వాడు, డేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెసలోనికి వెళ్ళాను, మోసం చేసింది లోకం. ముందు ప్రారంభం బాగానే ఉంది, ప్రయాణం ప్రారంభంలో బాగానే ఉంది, తర్వాత మరలా వెనక పడ్డాడు, లోకంలో పడ్డాడు. నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, చాలా సార్లు లోక విషయాలు పరలోక విషయాల మధ్య విభజన అర్థం కావట్లా, ఆత్మీయ విషయాలు లౌకిక విషయాల మధ్య విభజన అర్థం కావట్లా, శాశ్వత విషయాలు తాత్కాలిక విషయాల మధ్య విభజన అర్థం కావట్లా. ఆ విభజన అర్థం కాకపోతే నిజంగా నష్టపోతాం. మనం దేవుని రాజ్యంలో పౌరులుగా ఉన్నాం. దేవుని రాజ్య పౌరులకి దక్కిన గొప్ప భాగ్యం ఏంటో, గొప్ప ఆశీర్వాదాలు ఏంటో మనకు అర్థమైతే ఈ రాజ్యం లోక రాజ్యం కంటే ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని ఆత్మ సహాయం మనకి ఇవ్వబడింది. దేవుని ఆత్మ సహాయం ఇవ్వబడింది. ఇది అర్థం కావాలి మనకి, అర్థం కావాలి మనకి. చదువుతాం యోహాను సువార్త 7వ అధ్యాయంలో అది మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదువుదాం. 37 నుంచి మనం చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనగలను, ఏంటది, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. బయట నుంచి మనం వాటర్ లోపలికి తీసుకోవటం, దప్పికి తీర్చుకోవడం తెలుసు. బాడీకి కావలసిన వాటర్ని తీసుకోవడం తెలుసు, దప్పికి తీర్చుకోవడం తెలుసు. దప్పిక బాడీ యొక్క అవసరాలు తీర్చడం మనకు తెలుసు. కానీ ఆయన అంటాడు, ఇది ఎలాంటిదంటే మనలో నుంచి జీవజల నదులు పారతాయి, మనలోంచి బయటికి వెళ్తాయి. మనం తీసుకోవడం కాదు, జీవజల నదులు మనలోంచి బయటకు పారతాయి అంటున్నాడు ఆయన. అదేంటి 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆత్మచేత నింపబడతాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, బాప్తిస్మిచ్చ యోహాను యొక్క బోధలు ఏంటంటే, నేను మీకు నీళ్లలో బాప్తిస్మిస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మిస్తాడు. నీళ్లలో బాప్తిసం కంటికి కనిపించింది. ఆత్మ బాప్తిజం కంటికి కనబడదు, ఆత్మ మూలంగా పుట్టినవాడు కంటికి కనబడ్డు. యోహాను సువార్త 3:3 నుంచి ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. దేవుని రాజ్యంలోకి దైవాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. దేవుని రాజ్యంలో దైవాత్మ ద్వారా మనం నడిపించబడతాం, బలపరచబడతాం. అందుకు ఆత్మవరాలు, అందుకు ఆత్మఫలం, ఆత్మదేవుని యొక్క సహాయం, ఆత్మ నడిపింపు. సాక్షాత్తు త్రిత్వంలో ఆ మూడో వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభుని కన్యమరి గర్భంలో నిర్మించిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభుని సమాధి గోతులోంచి తిరిగి లేపిన దేవుడు, ఆదికాండ 2:2 సృష్టిలో కర్తగా ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఈ రాజ్యంలో వాగ్దానం చేయబడ్డాడు. ఈ రాజ్య పౌరులకు వాగ్దానం చేయబడ్డాడు. ఆత్మ చేత నడిపించబడతాం, ఆత్మ బాప్తిజం పొందుకుంటాం, ఆత్మ స్వాధీనంలో మనం ఉంటాం. చాలా గంభీరమైన వాగ్దానం. చాలాసార్లు మనం ఎవరి చేత నడిపించబడతా ఉన్నామో, సాతాన్ చేత నడిపించబడుతున్నామా, దైవాత్మ చేత నడిపించబడుతున్నామా, ఎవరి స్వరం వింటున్నాం, బయట ఉన్నవాడి స్వరమా, లోపల ఉన్న ఆత్మదేవుని స్వరమా? మనం ఆత్మదేవునికి ఎంత సబ్మిసివ్ గా ఉన్నామో ఎందుకో దాన్ని మనం మిస్ అవుతున్నాం. అది మిస్ అవుతే నిజంగా నష్టపోతాం, నిజంగా నష్టపోతాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:2 38:39 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందురు. మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం ఉంది, మీరు బాప్తిజం పొందండి అని మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటి? 2:2 వారు మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. పెంతెకొస్త అనుభవం, ఆత్మదేవుడు దిగొచ్చాడు. వాళ్ళకి భాషలు రావు, ఆయన భాషలు వరం ఇచ్చాడు. వారి వారి స్వభాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పిరుగు పేతురు పులైపోయాడు, పిల్లిలా ఉండేవాడు పులైపోయాడు. ఓరికనే అవిశ్వాసంలో పడతారు. అవిశ్వాసం కాదు, గొప్ప విశ్వాసులు అయిపోయారు. ఎంతో బలహీనులు, ఎంపిక లేని వారు, చేపలు గలలియవారు, భూలోకాన్ని తలకిందులు చేసిన వారు అయిపోయారు. భూలోకాన్ని తలకిందులు చేసిన వారు అయిపోయారు. ఏంటి గొప్ప మార్పు? దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, సాతాను రాజ్యాన్ని మించిన రాజ్యం, గొప్ప రాజ్యం, శాశ్వత రాజ్యం, దేవుడే రాజుగా ఉన్న రాజ్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తున్న రాజ్యం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తున్న రాజ్యం ఇది. కాబట్టి పిల్లారా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయన అంటాడు ఆత్మదేవుణ్ణి మనం సంపాదించుకోవటం అన్న మాటని ఆయన అంటాడు. ఆయన మనకి భయానక ఇవ్వబడ్డాడు, సంచకరువులు ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మీరు సంపాదించుకోవడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోకి రావడం, నడిపింపులోకి రావడాన్ని ఆ స్వాధీనంలోకి రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని చేత ముద్రించబడ్డం, దేవుని చేత ముద్రించబడ్డం. సంచు కరువుగా ఆయన మనకు వాగ్దానం చేశాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13:14 ఆయన మాట్లాడుతున్నాడు. 13:14, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. దేవుడి మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే నిమిత్తం ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు, అడ్వాన్స్, భయాన. పరలోకంలో ఉన్న ప్రభు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులోకి వచ్చాడు, సంఘంలోకి వచ్చాడు. పరలోక రాజ్యం సమీపంగా వచ్చింది. ఎప్పుడైతే ఆత్మదేవుని యొక్క నడిపింపు స్వాధీనంలోకి వచ్చామో, అర్థం ఏంటంటే నేను ఆ రాజ్యాన్ని ఖచ్చితంగా సంపాదించుకోబోతున్నాను. నా స్వాస్థ్యానికి ఆయన గ్యారంటీ, నా స్వాస్థ్యానికి ఆయన భద్రత, నా స్వాస్థ్యానికి ఆయన సంచు కరువుగా భయానగా ఇచ్చాడు. నేను ఆయన నడిపింపునకు లోబడతాను, నేను ఆ రాజ్యంలోకి చేరుకుంటాను అని చెప్పడానికి. కాబట్టి ప్రియులరా, దేవుని రాజ్యంలో ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే దైవాత్మ చేత నడిపించబడతాము, దైవాత్మ స్వాధీనంలో ఉంటాము, పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉంటాము. మొదటి యోహాను పత్రిక 4:5 మాట్లాడుతున్నాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మనం వాడిని జయిస్తాం, వాడికి వాడికంటే మనలో ఉన్న ఆత్మదేవుడు గొప్ప దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాను కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను అన్నాడు ఆత్మదేవుడు. కాబట్టి మనం ఈ రాజ్యంలో మనం పొందుకున్న మొదటి ఆధిక్యత ఏంటంటే దైవాత్మ నడిపింపును సంపాదించుకుంటున్నాం, అది మనకు అర్థం కావాలి. రోమిలకు రాసిన పత్రిక 14:17 14:17 దేవుని రాజ్యం భోజనము పానం కాదు, ఏం తిన్నాము ఏం తాగాము ఎట్లా బతికాము, ఇది కాదు దేవుని రాజ్యం. ఇక 24 గంటల కడుపు పొట్ట దాన్ని పోషించుకోవడం ఇదే సరిపోతుంది, ఇది కాదు దేవుని రాజ్యం. ఇది భూలోక రాజ్యం. భూలోక రాజ్యం అయితే భోజనం పానమే, మంచి తిండి మంచి పట్ట మంచి ఇల్లు అంతే, ఇది భూలోక రాజ్యం. దేవుని రాజ్యం అది కాదు. మరి దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందం. పరలోక రాజ్య సంబంధులకి మనకేమీ పెద్ద పెద్ద ఆస్తులు ఈ లోకంలో ఉన్నదేమి ఉండవు, అవి లేవు అన్న బెంగ కూడా చింత కూడా మనలో ఉండకూడదు, అవి రావాలన్న ఆరాటం లేకపోతే దురాశ కూడా మనలో ఉండకూడదు. మనం ఆత్మలో ఆనందిస్తాం, ఆత్మీయ విషయాల్లో ఆనందిస్తాం, పరిశుద్ధాత్మీయందలి ఆనందం. ఆనందం సంతోషం మాత్రమే కాదు, నియమాలు ఉన్నాయి, నీతి సమాధానం. అది ఆత్మీయ రాజ్యం, గొప్ప విలువలు కలిగిన రాజ్యం. అది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా జరిగేది. నా ప్రశ్న మీ ముందు వచ్చేది, మనం సంఘం, మనం దేవుని రాజ్యం, మనం ఈరోజు భూలోక రాజ్యంలో ఉన్నాం. భూలోక రాజ్యంలో వాడు మెజారిటీగా ఉన్నాడు, భూలోక రాజ్యంలో వాడు కవ్విస్తున్నాడు, భూలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు శోధించినట్టుగా నిన్ను నన్ను శోధించడానికి నాకు మొక్కు నిన్నకిస్తానంటున్నాడు. కానీ ఎంతకాలం వాడు రాజ్యం మూనాల ముచ్చట, వాడెంతకాలం ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమన ప్రకాశంతో వాడు నాశనం అయిపోతాడు. వాడు యొక్క నిత్యత్వం ఎక్కడ? నరకం. అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్ని. వాడిని నమ్ముకుని మనం మోసపోతాం. వాడు హంతకుడు, వాడు మాయగాడు, వాడు మోసగాడు. ఏదో లాభం చేస్తున్నట్టుగా మేలు చేస్తున్నట్టుగా నమ్మబలి గుంతుకొసే రకం వాడు. చాలా మంది వాడికి పేరు పెట్టారు, డబ్బు దేవుడు, అధికారం ఇచ్చే దేవుడు. మొక్కితే మేలు కలుగుతుంది, మొక్కితే లాభం వస్తుంది, మొక్కితే ఎంత బాగా ముక్కుతా ఉన్నారు, సాగిలిపోడు పొన్ను దండాలు పడి నొక్కు ముక్కుతా ఉన్నారు, ముక్కు ఇస్తానంటున్నాడు. అట్లాగే ఇస్తున్నాడు, గెలుస్తున్నారు, రాజకీయాలు గెలుస్తున్నారు, అధికారం సంపాదించుకుంటున్నారు, రాజకీయాలు గెలుస్తా ఉన్నారు. మనం వాళ్ళని చూసి మనం ఏదో తక్కువ అనుకోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు మార్గంలో, బాప్తిస్మ ఇచ్చి యోహాను మార్గంలో, అపోస్తుల మార్గంలో, నీతి మార్గంలో మా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇది యుగ యుగాలు ఉండు రాజ్యం, ఇది అంతం లేని రాజ్యం, ఇది శాశ్వత రాజ్యం, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాలన జరుగుతా ఉన్న రాజ్యం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. రెండో మాట, దేవుని రాజ్యం యొక్క నియమాలు ఉనికి ఎట్లా ఉంటుందో జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని రాజ్యం ఎట్లాంటిది అంటే లూకాసువార్త 18:29 లోకాసువార్త 18:29 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యేసు అడుగుతా ఉన్నాడు, బాబు అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు, మేమేమో నిన్ను నమ్ముకున్నాం. సంపాదించుకోవడం కాదు, పోగొట్టుకున్నాం. లోకంలో మేము ధనవంతులం కాల, లోకంలో మేము వెనకబడ్డాం. ఏంది మాకు వచ్చేది, ఏంది మా పరిస్థితి ఏంటి చెప్పు అని అడుగుతున్నారు. కరెక్ట్గానే ఉన్నాడు పేతురు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాక బాగా సంపాదించుకున్నాను అని చెప్పలేకపోయాడు, కోల్పోయానని చెప్తున్నాడు. 18:29 ఎనిమిదో వచనం, పేతురు ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టిందని వెంబడించింది అనగా మేము విడిచిపెట్టేసాం, మేము పోగొట్టుకున్నాం, మీ దగ్గరికి వచ్చేసాం, అయ్యింది మా పరిస్థితి. ఆయన అంటున్నాడు దేవుని రాజ్యం నిమిత్తమై, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడున యహమందు చాలా రెట్లు సంపాదించుకుంటారు. యహమందు చాలా రెట్లేట. చాలా రెట్లు అంటే ఏంటి? ఏం సంపాదించుకుంటాం? దీన్ని కంప్లీట్ చేసి ముందుకు అందరేనమాట. యహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవాన్ని పొందకపోడు. దేవుని రాజ్యంలో నష్టాలే కాదు, లాభాలు చాలా రెట్లు సంపాదించుకుంటాం. పక్కా పరలోక రాజ్యం సంపాదించుకుంటాం. యుగ యుగాల ఆ రాజ్యంలో ఉంటాం, ఆనంద రాజ్యంలో మనం ఉంటాం. మరి భూమి మీద మార్కు సువార్త 10:29 నేను ముగిస్తాను, ఈ పాయింట్ తో ముగిస్తాను. మార్కు సువార్త 10:29 ఆయన మాట్లాడుతున్నాడు. 28 పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించింది మరి ఆయనతో చెప్పసాగాను, అందుకు ఏ చెప్పాను, నా నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టిన వాడు యహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు తల్లులు పిల్లలు భూములు, భూములు అంటే మన ల్యాండ్స్ కాదు, జనాంగం రాబోవు లోకమందు నిత్య జీవాన్ని పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యంలో మన హింసలు సంపాదించుకుంటాం, వ్యతిరేకతను సంపాదించుకుంటాం. వ్యతిరేకతలు హింసలు మనకు ఎదురవుతాయి. అయితే మనం 100 రెట్లుగా సంపాదించుకునేది మనుషుల్ని, ఆత్మల్ని, సంఘాల్ని, పెద్ద కుటుంబాన్ని. ఎస్ఎఫ్జే పెద్ద కుటుంబం అయింది. 2 రాష్ట్రాల్లో 282 కుటుంబాలు అయ్యాయి, 282 సంఘాలు అయ్యాయి, 282 సంఘాలు అయ్యాయి. రాత్రి సుమారు 800 కుటుంబాలు ఆరాధనకు వచ్చారు. దేవుని రాజ్యంలో మనం ఒంటరివాళ్ళం కాదు. ఇది చిన్నగా ప్రారంభమవుతుంది, సర్వభూతలం అంత గొప్పదవుతుంది. దీని దేవుని రాజ్యం యొక్క ఉనికి, దాని ప్రభావం ఎప్పుడూ ఆశీర్వాదకరమే, విస్తరిస్తూనే ఉంటుంది. 100 రెట్లుగా సంఘం, నేను, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అన్న ఆ సంకుచితమైన తలంపుల్లోంచి ఆయన విడిపించాడు. మనం అందరూ అలాగే ఉండాలి. సంఘం నా కుటుంబం, సంఘం నా రాజ్యం, దేవుని రాజ్యం, ఆ రాజ్యంలో నేనున్నాను. నాకు నాకు 100లాది మంది తల్లులు, 100లాది మంది చెల్లెళ్ళు. ఆ గ్రహింపులో మనం ఉండాలి. రెండో మాట, రాఘవ లోకమందు నిత్య జీవాన్ని పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యంలో మనం పొందుకునేది దైవాత్మను, రెండవది దేవుని కుటుంబాన్ని, సంఘం అనే కుటుంబాన్ని. 100లాది మంది కుటుంబాలను మనం సంపాదించుకుంటున్నాం. దేవుని రాజ్యంలో ఉన్న లాభాలు, దేవుని రాజ్యం యొక్క గొప్పతనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని రాజ్యం గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కావున ప్రియులారా, దేవుని రాజ్యంలో మనం ఆయన కాపుదల సంపాదించుకుంటాం, ఆయన భద్రత మనం సంపాదించుకుంటాం. 59వ కీర్తనలో మనం చదివాం, ఎంతో ఆదరణ కలిగించే మాటలున్నాయి. 59వ కీర్తన చదివాం. 59వ కీర్తన 16 వచనం అనుకుంటాను. 59వ కీర్తన 16 వచనం. 16 వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించేదను. 17, దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా? దేవుడు నా బలం. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, మై బ్యానర్, మై షీల్డ్, మై రాక్, నా కోట, నా దుర్గం, నా ఆశ్రయ దుర్గం, నా దాగుచోటు. నిజమే, దేవుని బిడ్డలకి దేవుడు రాజు, ఆయన పాలకుడు, ఆయన సంరక్షకుడు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాము, దేవుని యొక్క కాపుదల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని అపహరించడం వాడి వల్ల కాదు, నా చేతిలో ఉన్నారు మీరు. మనం ఆయన కాపుదల్లో ఉన్నాం. వాడు దొంగ, వాడు నాశనం చేసేవాడు, కానీ మనకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన ఆయన చేతిలో మనం ఉన్నాం. ఈ పోరాటంలో నేనేమైపోతాను అని మనమేమి కలవరపడవలసిన పనిలా. ఆయన చేతిలో మనం ఉన్నాం, ఆయన భద్రతలో మనం ఉన్నాం. ఆయన చేతిలో నుంచి ఎవడునూ మన అపహరించలేడు. తండ్రి చేతిలో నుంచి ఎవడునూ మన అపహరించలేడు. మనం ఆయన కాపుదల్లో ఉన్నాం. దాన్ని మనం గొప్ప ఆదరణ. యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో మనం ఆ మాట చూడగలం. అట్లాగే కీర్తన గ్రంథంలో ఆ మాటలు ఆయన కాపుదల, ఆయన కాపుదల కోసం మాట్లాడుతాం. 34వ కీర్తన 7వ వచనం చదువుతాం. 34వ కీర్తన 7వ వచనం మనం చదవాలి. 7వ వచనం నుంచి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూతల కాపుదల మనకు వాగ్దానం చేయబడింది. 9వ వచనం యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదువు లేదు. ఆయన మనల్ని ఆకలితో ఉంచుడు. తర్వాత అంటాడు, సింహపురలో లేమి గలవై ఆకలు కొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కుదువై ఉండతో. ఆయన కాపుదల ఉంటుంది, ఆయన పోషణ ఉంటుంది, ఆయన సంరక్షణ ఉంటుంది, ఆయన సంరక్షణ ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది. కాబట్టి పిల్లరా, మనం భూమి మీద దేవుని రాజ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతున్నాం. దేవుని రాజ్యాన్ని పూర్తి స్థాయిలో మనం అనుభవించలేకపోతున్నాం. కానీ దేవుని రాజ్యం యొక్క విలువలు, దేవుని రాజ్యం యొక్క దాని ఏమంటారు సంచకరు లేదా అడ్వాన్స్, దాని రుచి, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో చూపిస్తా ఉన్నాడు. విశ్వాసంతో మనం నిలబడితే సంపూర్ణత, దీని సంపూర్ణతను మనం చూడబోతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం పౌలు భక్తుడు అన్నాడు, మనం పొందబోయేది మహిమ. ఆ మహిమ ఎదుట ఈ పోరాటంలో వస్తున్న శ్రమలు, ఈ పోరాటంలో వస్తున్న శ్రమలు ఎన్నదగినవే కావు. దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యంలో, శాశ్వత రాజ్యంలోకి వెళ్ళబోతా ఉన్నాం. దేవుని రాజ్యం అనే సంఘంలో భూమి మీద ఉన్నాం. అయితే సంఘం భూమి మీద ఉంది కాబట్టి భూలోకపు రాజు, భూలోకపు అధికారి సాతాను, సాతాను వెంబడిస్తున్నవారు పలు విధాలుగా మనం తెంపు చేస్తూ ఉంటారు. వాళ్ళు మోసంలో ఉన్నారు. మనం వారి కొరకు ప్రార్థన చేయడం, ప్రేమ చూపించడం, వారిని విడిపించడం, వాళ్ళు రక్షించడం, దైవాత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ, మీరు వెళ్ళండి, మీరు ఈ సువార్త ప్రకటించండి, మీరు వారిని విడిపించండి, రక్షించండి, శిష్యులుగా చేయండి, వారిని బలపరచండి, స్థిరపరచండి, రాజ్య సంబంధులుగా చేయండి. ఈ లోకరాజ్యంలో మనం ఉన్నాం. మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న దీవెనలు, మనం పొందుకున్న ఆశీర్వాదం, దైవాత్మను సంపాదించుకున్నాం, దేవుని రాజ్యంలోకి వెళ్ళబోతా ఉన్నాం, పెద్ద కుటుంబాన్ని సంపాదించుకున్నాం, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సంరక్షణ సంపాదించుకున్నాం. ఇప్పుడు ధన్యులు. వాక్యం యెహోవాయందు భయభక్తులు గల వారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు గల వారందరూ ధన్యులు. 34వ కీర్తన 8వ వచనం 34:8 యెహోవా ఉత్తమమైన రుచులు తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడు. ఎన్నో ధన్యవచనాలు ఉన్నాయి. దాన్ని మిగతా వాళ్ళకి అందించాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి, విడిపించాలి, పోరాడాలి. మనం పోరాడాలి. కలిసిపోయేది కాదు ఇది, మిలాకత్ అయిపోయేది కాదు ఇది, అలాగే ఉంటుంది. ఎదిరిస్తేనే ఉంటారు. కుదరదు కదా, ఇక్కడ అన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఇక్కడే కాదు, ఎక్కడన్నా వ్యతిరేకతలు ఉంటాయి. మాకన్ని అనుకూలంగా లేవు. మీకే కాదు, ఎవరికి అనుకూలంగా ఉందో. అన్ని సహకరించట్లేదు, సహకరించవు. సాతాన్ రాజ్యం, దేవుని రాజ్యం ఒకదానికి ఒకటి పడవు. మాకు హెల్త్ సహకరించట్లేదు, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. మనం ప్రార్థన చేయడమే, ప్రభువా మా వేళ్లకు పోరాటం నేర్పించు, మా మోకాళ్ళకి పట్టుకునివ్వండి, సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాడాల్సిందే. మనం రాజులు మర్చిపోవద్దు. రెండు, మనం యాజకులు మర్చిపోవద్దు. మన రాజు సింహాసనాసీనుడు. ఆయన అన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం కాబట్టి 18వ వచనం పరలోకమందును భూమి యందును నేను సర్వాధికారిని. ఐ హావ్ ద అథారిటీ ఆన్ ద హెవెన్ ఇన్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్. సావరిన్ గాడ్, సర్వాధికారి అయిన ప్రభు. సాతాను మీద, సాతాను రాజ్యం మీద, భూలోక రాజ్యాల మీద అధికారం కలిగిన ప్రభు. ఆ ప్రభు మనకు రాజుగా ఉన్నాడు. ఆ ప్రభు నమ్ముకుని ఆయన రాజ్యంలోకి వచ్చాం. ఆయన అంటున్నాడు, మీరు ఈ రాజ్యంలోకి మిగతా వాళ్ళని తీసుకురండి. ఆ సాతాన్ రాజ్యంలోకి వారు విడిపించాడు, మీకు అధికారం ఇస్తుందని పంపిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నావు? దేవుని రాజ్యాన్ని కట్టడానికి పరిగెడుతున్నావా? సొంత రాజ్యం సాతాన్ రాజ్యంలో మనం కూడా ప్లేస్ సంపాదించుకుని పరిగెడుతున్నావా? ఎట్లా ఉంది? తాత్కాలికంగా పబ్బం గడిచిపోతే చాలు అనుకుంటున్నావా? శాశ్వత రాజ్యం కొరకు నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు? పరీక్ష చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుని ఈ రాజ్యం బతుకునేవలా? బాప్తిస్మ యోహాని ఈ రాజ్యం బతుకునేవలా? ఈ రాజ్యానికి వాళ్ళు నచ్చలా? ప్రభువు నచ్చలా? నువ్వెట్లా నచ్చుతావు? నేనెట్లా నచ్చుతాను? కావాలని గొడవ పెట్టుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పోరాటంలో ఉన్నామన్న విషయం మాత్రం మర్చిపోద్దని జ్ఞాపకం చేస్తున్నా. ఆ రాజ్య వారసులుగా పరలోక రాజ్యం భూమి మీదకి రావడం కొరకు ప్రార్థన చేద్దాం, పని చేద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ సార్. ఎంతో విలువైన దేవుని కృప చేత దేవుని వాక్యమును మొక్కును మనకు అందించిన దైవదాసులు శ్రీ మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్.